పూర్వకాలంలో శంఖండు అని ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆ రోజుల్లో ఇటువంటి రాజులు అరుదు. మహారాజు గారు శంఖండు అనే రాజుగారికి బోలెడంత సంపద ఉంది ఒకప్పుడు. అప్పో ఆ రోజుల్లో 7 అంతస్తుల మహాప్రాకారంతో ఉన్నటువంటి భవనంలో సుఖంగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా దాస దాసీ జనాలు ఉండేవారు. 11 క్షోహిణీల సైన్యం ఉండేది. ఆయన అలా సైగ చేస్తే అందరూ పని చేయడానికి వచ్చేవారు. అలా సుఖంగా గడిచింది కొంతకాలం. కానీ ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? మనం మన ఇష్టం వచ్చినట్టు నిత్యం ఒకే సుఖంగా ఉంటే ఇక దేవుడు ఎందుకు, దెయ్యం ఎందుకు? నా అంత గొప్పవాళ్ళు చేయడం విర్రవీగుతాం. ఆ విర్రవేగనిస్తాడు, విర్రవేగనిస్తాడు, ఎప్పుడో ఒకసారి ఇచ్చుకుంటాడు అనమాట. ఏమైందో తెలియదు. అక్కడికి దగ్గరలో కొంతమంది శత్రువులంతా ఈ రాజుగారికి బాగా సంపద పెరిగింది, ఈయన్ని ఎవరూ జయించలేకపోతున్నారు, వీడితో ప్రమాదం వస్తుంది, మనకి ఎప్పుడైనా వీటిని పడకూడదు అనుకుని మంత్రులతో కలిసి కొమ్మక్క అయిపోయారు. మంత్రులకి ఈ రాజుగారి కోశాగారంలో ఎంత ఉంది, బలం ఎంత ఉంది, సొరంగ మార్గాలు రహస్య మార్గాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి కదా. అందుకని వీళ్ళని బొట్లో వేసుకుని వీళ్ళని కొనేసి ఈ సైన్యం తమ సైన్యం కలిపి రాజుగారి మీద యుద్ధానికి వచ్చేశారు. మొత్తం మీద మంత్రుల మోసం వల్ల రాజుగారు యుద్ధ రంగంలో చిత్తుగా ఓడిపోయాడు. ఏకాకి హయమారుహ్య జగామగహనం వనం. ఒక్కడు చివరికి రాజుగారు 11 క్షౌహిణీల సైన్యం తనని సేవిస్తూ ఉండగా టీవీగా తిరిగేవాడు, కొలువులోకి వెళుతుంటే జయభవ శంఖణ మహారాజా అని బందిమాగతులు జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే దర్జాగా వెళ్ళేవాడు. ఇవాళ వెంట ఒక్కడు లేడు. కనీసం విమానాశ్రయంలోకి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప గురువు గారైనా లోపలికి రానివారు, వీడి బట్టలు వీడే మోసుకెళ్ళాలి, వీడి పెట్టి వీడే మోసుకెళ్ళాలి, అలాగే అయిపోయింది అనమాట. గుర్రం ఎక్కి టిక్ టిక్ అని అడవిలోకి పారిపోయాడు పాపం. కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అలా తిరిగి 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 అలిసిపోయి మంచినీళ్ళు కూడా దొరక్క ఓ చెట్టు కింద కూర్చొని ఎంత దుస్థితి వచ్చింది. మంచినీళ్ళు అడిగితే రకరకాల రుచి కలిగిన పానీయాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఎవడో ఇవ్వడంలా. ఎక్కడ మంచినీళ్ళు దొరకడం లేదు. ఆకలి వేస్తే వేళకింత అన్నం పెట్టేవాడు లేడు. ఎంత దురదృష్ట జీవితం అని ఏడ్చేట. అందులో మరీ భోగాలు అనిపించిన వాడికి హఠాత్తుగా కష్టాలు వస్తే ఈ కష్టంలో ఎలా బయటపడాలో తెలియదు. చిన్నప్పటి నుంచి అందుకే పిల్లలకి కొంచెం శ్రమ అలవాటు చెయ్యాలి. రేపు ఏదైనా తేడా వస్తే కష్టపడి పని చేసుకోవడానికి వీలుగా పూర్వం మహారాజులకు కూడా రకరకాల కళలు నేర్పేవారు. శిల్పకళ, చిత్రకళ, ఏదో సమయం వస్తే వాటితో బతుకుతారు. అర్జునుడికి నృత్యం వచ్చు కాబట్టి విరాట్ రాజు గారి కొలువులో చక్క టింకిటింగ్ కానీ డ్యాన్స్ నేర్పుకుంటూ బతికాడు. భీముడు వంట నేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి అది ఇష్టం, ఆయనకి వేళకింత భోజనం చేయొచ్చు కనుక ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు కాబట్టి బతికాడు. కాబట్టి ఏదో ఒక విద్య ఉండాలి మనకి బతకడానికి. ఇప్పుడు ఈ రాజుగారి దగ్గర యుద్ధం తప్ప ఇంకేం తెలియదు. దాంతో లోపల లోపల కుంగిపోయాడు బాబు. ఆ చెట్టు కింద పడుకున్నాడు, అలిసిపోయాడు. హఠాత్తుగా వాడికి చిన్నప్పుడు ఎప్పుడో గురువు గారు చెప్పినటువంటి ఒక గొప్ప శ్లోకం గుర్తుకొచ్చింది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకు. మనిషికి కష్టం వస్తుంది, ఆపద వచ్చినప్పుడు ధైర్యమే నిజమైన లక్ష్మి. ధైర్యే సాహసే లక్ష్మి. గురువులు చెప్పే ఉపన్యాసాల వల్ల లాభం అదే. ఏదో సమయంలో ఏదో ఒక శ్లోకం, ఒక పాదం, ఒక మాట ఉపయోగపడుతుంది చాలు, వాడి యావజ్జీవితం అదే వాడిని కాపాడుతుంది. ధైర్యం మాత్రం విడిచిపెట్టకు. అదే భర్తృహరి సుభాషిత. దాన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణకి చాలా అందంగా అనువాదం చేశాడు. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మీయున్, భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము, ఆజి బాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు విద్య యందు వాంఛాపరి వృద్ధియున్, ప్రకృతి జన్య గుణంబులు సజ్జనానికి. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏడుస్తూ కూర్చుంటే బొరపాడైపోతుంది, ఇంకా కష్టం వస్తుంది. అప్పుడు ధైర్యంతో ఉంటే ఆలోచన చేయగలుగుతాడు. యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయంటే ఆ ఎదురుకుంటే ఏదైనా వచ్చినప్పుడు వీడికి ధైర్యం పోవడం వల్ల తొందరగా యాక్సిడెంట్ చేస్తాడు. అప్పుడు కనుక కొంచెం మంచి స్ట్రాంగ్గా ఉంటే, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే ఎలాగ బ్రేక్ అయ్యాలి, ఎలాగ ఇందులోంచి బయటపడాలో తెలుస్తుంది. అందుకని ఆపదలు వచ్చినప్పుడు మనిషికి ధైర్యం కావాలి. శరీర బలం కంటే ధైర్యం గొప్పది. ఎంత కష్టం వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే ధైర్యంగా ఉంటే ఆలోచన, మంచి ఆలోచన వస్తుంది అన్నమాట. అప్పుడు కష్టంలోంచి బయటపడతాడు. ఇక రెండవది, అంచిత సంపదలంతు తాళ్మయ్యున్. బాగా డబ్బు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి, అనగా విర్ర వేయకూడదు. బాగా డబ్బు వచ్చేస్తే విర్రవీగిపోతాయి. మనంత గొప్ప నేడుకుని వేసం వెళ్ళేసి అవతల వాళ్ళని పురుగుల్లో చూస్తారు. డబ్బు ఎక్కువ అయితే కూడా అది మదం, అహంకారం. ఆ అహంకారంలో కళ్ళు బిల్లు కనిపించవు. ఇదంతా అందుకే డామలు ఎప్పుడోకప్పుడు క్షవమైపోతుంది. అహంకారం లేకపోతే యావత్ జీవితం మానవుడికి ధనం అలాగే ఉంటుంది అన్నారు. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు విర్ర వేయకుండా ఉండాలి. పిచ్చి వ్యసనాలకి ఖర్చు పెట్టకూడదు. ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. అసలు సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం తెలిసిన ఏడు వ్యసనాలని చెబుతారు పూర్వం సప్త వ్యసనాలు. అందులో ఒకటి అర్ధదోషణం. డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు ఇది తెలుసుకోవాలి. ఖర్చు పెట్టవలసిన చోట లెక్క లేకుండా ఖర్చు పెట్టు. అనవసరమైన చోట ఒక్క రూపాయి తీయదు. నీకు ఒక గంట ట్రైన్ టైం ఉందనుకోండి, ఏ సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు పెద్దగా బరువు లేకపోతే సరదాగా నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోన్నాడు. 5 నిమిషాల్లో రైలుకి వెళ్ళాలి, అప్పుడు కూడా పిసిరు కొట్టాడు డబ్బులు తీయకుండా ఆటోలో వెళ్ళకపోతే రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు తీసి ఖర్చు పెట్టాలి. కాబట్టి అనవసరంగా ఖర్చు పెట్టకు, పెట్టవలసిన చోట లోభించకు. ఇది అర్థదోషణం. అంచిత సంపదలందు తాళ్మి అంటే ఇది అన్నమాట. ఇంత జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉండు. భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వం. మహారాజ సభలో ఇలా స్టేజి మీదకు వచ్చినప్పుడు మంచి చమత్కారంగా ఎడతెరపి లేకుండా అనర్గళంగా మాట్లాడేయాలి. ఆ అని తడుగుకుని మాట్లాడకూడదు. అంచేత మంచి ఉపన్యాస ప్రవాహం ఉండాలి. ఆజి బాహా పొట్టు శక్తియున్. యుద్ధానికి వెడితే మంచి పరాక్రమం చూపించాలి, బాహుబలం చూపించాలి. అక్కడ మళ్ళీ తిరిగి వాడిదే వెనక్కి రాదు. యశమునందరురెత్తి కీర్తి పొందాలి. మనం ఎప్పుడు మంచి పేరు పొందాలి అనుకోవాలి. ఏదో మన ఇంట్లో మనం పడుందారా, ఎందుకు వచ్చింది, యూట్యూబ్లో వెళ్ళిపోతూ చూసుకుంటూ చాలు అనుకోకూడదట. ఎప్పటికప్పుడు జగత్తులో మనం ఎవరం అనే ఒక పేరు తెచ్చుకోవాలి. 10 మందిలో కలవాలి, అది కూడా సత్కీర్తి తెచ్చుకోవాలి. రావణాసురుడికి కీర్తి వచ్చింది, రాముడికి కీర్తి వచ్చింది, రాముడి కీర్తి రావాలి. రావణాసురుడి కీర్తి మనకెందుకు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి సత్కీర్తి మీద ఆసక్తి ఉండాలి. విద్య యందు వాంఛా పరివృద్ధియున్. ఎప్పటికప్పుడు తన విద్యను పెంచుకోవాలి. ఏదో ఆ రోజుల్లో చదివాము, ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకంటే ఆ పుస్తకం అని పక్కన బారేయకూడదట. అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. చిన్నప్పుడు చదివిన 2-4 శ్లోకం తప్ప, కాస్త ఎక్కం తప్ప కొత్త చదువుకోకపోతే ఉపయోగమే ఉండదు. అంచేత నానాటికి కొత్త కొత్త విద్యలు ఇంకా 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 అభివృద్ధి చేసుకోవాలి. చచ్చిపోయేలాగా చేయాలి. మీకు రహస్యం, ఒక ఆయన రిటైర్ అయిపోయాడు, ఆయన పేరు సముద్రాల వేదాంతాచార్యులు గారు. ఆయన నా జీవితం మీద రిటైర్ అయిన 10 ఏళ్ల తర్వాత పిహెచ్డి చేశాడు నాగార్జున యూనివర్సిటీలో. మొన్నే ఈ వచ్చిన 2011లో ఆయనకి జనవర్నాడు పిహెచ్డి పట్టా ఇచ్చారు. ఆయన చూసి నవ్వేవారంతా, తనంతా జుట్టు ఊడిపోయి ముసలాడు 68 ఏళ్ళు, ఈయన ఎందుకండి రీసెర్చ్ చేయటం అని ఇవ్వరు కొంతమంది. ఆయన పట్టుదలగా రోజు పొద్దుటే వచ్చేసేవాడు. నేను మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం వచ్చేవాడు. ఎందుకంటే నా జీవిత చరిత్ర కదా అది, నా కావ్యాలు, నా అవధానాలు వీటి మీద. అందుకని మొండిగా కూర్చుని మొత్తం మీద డాక్టర్ వేదాంతాచార్యులు అయ్యాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం, అలా చెయ్యాలి. 72 ఏళ్ళు వచ్చినా సరే ఎప్పటికీ సంస్కృతం నేర్చుకుంటారు కొంతమంది మా పీఠానికి వచ్చి. రోజు ఆదివారం ఆదివారం నేర్పుతారు నేను, మిగతా రోజుల్లో మా శిష్యులు నేర్పుతారు. అందులో నేర్చుకునే వాళ్ళలో ఒక ఆయన 72 ఏళ్ళు, ఒక ఆయన అయితే 80 ఏళ్ళు, ఇంకా భాష నేర్చుకుంటున్నారు. ఇది జన్మ లక్షణం అన్నమాట, శుభలక్షణం అంటే. విద్య యందు వాంఛా పరివృద్ధి. రిటైర్ అయిపోయాం, ఏమన్నా ఓపిక లేదు, ఏదో తిందాం, పడుకుందాం, సీరియల్స్ వద్దాం అంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంది. అది ఎలాగో జంతువులు పడుకుంటున్నాయి, అవి వేస్తున్నాయి, అన్నం తింటేనే కాలం గడుస్తుంది, మనకి వాటికి తేడా ఉండదు. అందుకని రోజు విద్యను పెంచుకోవాలి. ప్రకృతి జన్య గుణంబులు సత్యనాడికి పుట్టుకతో వస్తాయి కండి, బై బర్త్ వస్తాయి అన్నారు కొంతమందికి. కనీసం అభ్యాసంతో అయినా నేర్చుకోవాలి. అందుకని రాజుగారికి ఆ గురువుగారు చెప్పిన ఇది గుర్తుకొచ్చింది, ఆ ధైర్యంగా ఉందాం, ఈ కష్టం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేద్దాం, ఏ దారి కనపడకపోయినా ధైర్యంతో ఉంటే దారి కనపడుతుంది, ధైర్యమే మహాలక్ష్మి అనుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుని గురువుగారికి నమస్కరించుకుని అలాగే ఓపిక తెచ్చుకుని వెళ్ళాడు. అక్కడ ధారగా నీళ్లు పడుతున్నాయి, ఎంత పద్ద 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 ఏమి నీరండి, జలపాతం అంటాం పైనుంచి కదా, నయాగరా ఫాల్స్లో ఉందన్నమాట. ఏమిటిది అని అనుమానం వచ్చింది. అక్కడికి వెళుతున్న కొంతమంది పండితులు ఇదేమిటి అడిగితే, బలివాడయ్యా ఇది అత్యంత పవిత్రమైన వెంకటాద్రి, నువ్వు చూస్తున్నది కపిల తీర్థం, ఇది వర్ష ఋతువు అవటం వల్ల పైనుంచి కిందకి జలపాతం పడుతున్నది, ఆ నీళ్ళు ఈ కుండంలో పడతాయి, దీనితో కపిలేశ్వరుడు లోపల ఉన్నాడు మహానుభావుడు, ఆ ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు, కపిలుడు అని పూర్వం ఒక మహర్షి ఉండేవాడు, మీకు మొదట్లో కూడా చెప్పారు ఇది కపిలారణ్యం అని. ఆ కపిలుడు విష్ణుమూర్తి అవతారాల్లో 22 అవతారాల్లో ఒకడు. ఆయన పాతాళ లోకంలో ఉన్నాడు ఇప్పుడు, పసిఫిక్ సముద్రం గుండా పాతాళానికి వెళ్ళాడు అని చెప్పాను. అక్కడ ఉండి తపస్సు చేశాడు కొంతకాలం. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే, భూలోకంలోను స్వర్గలోకంలోను పాతాళ లోకంలోను నీ లింగం నా పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కాలి, అన్ని లోకాలలో దీనికి ప్రజలు అభిషేకం చెయ్యాలి, యావత్కాలం భూమి ఉన్నంతకాలం నా పేరు ఉండాలన్నాడు. వెంటనే శివుడు ఆయన కోసం లింగరూపం ధరించాడు. ఆ లింగం పాతాళ లోకంలో ఉంది, భూలోకంలో ఉంది, స్వర్గంలో ఉంది, మూడు చోట్ల కపిలేశ్వరుడని అంటారు ఆయన్ని. ఆయన పేరు మీదుగా ఆయనకి అభిషేకం చేయడానికి విష్ణుమూర్తి తన పాదాల నుంచి గంగ పంపాడు. ఆ గంగే వెంకటాద్రి నుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అదనవాడు ఇప్పుడు కపిల తీర్థం ఉంది, తిరుపతి దగ్గర కింద పడుతూ ఉంటుంది, అది కపిలుడి పేరు మీదుగా కపిల తీర్థము అని పిలువబడుతోంది. ఆ తీర్థ జలంతో నిత్యం ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఇదే ఆ కపిల తీర్థం. ప్రస్తుతం పాతాళంలో, ఆ తర్వాత ఇక్కడ భూలోకంలో, స్వర్గంలో కూడా ఉంటాడు. స్వర్గ పాతాళ లోకాల్లో ఉన్న వాళ్ళని మనం చూడలేం, మత్స్య లోకంలో ఉన్న వాళ్ళని చూడొచ్చు అయ్యే, ఇక్కడికి వచ్చి దేవుడు అడుగుతారు ఏమిటన్నారు వాళ్ళు. నాకు తెలియకుండానే వెంకటాద్రికి వచ్చానా అని వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాడు ఒరిస్సా నుంచి వచ్చాడు, ఎక్కడో వాటర్ దేశం, అక్కడ నుంచి వచ్చిన వాడు ఇక్కడికి వచ్చేసాడు అనమాట గుర్రం ఎక్కి పరిగెత్తుకుంటూ తెలియకుండానే. ఆ పాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళిగల సత్పూర్ణేందు వాంతామృతైహి అస్తోకాప్లుత మేఘమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విషించే శివం. ఇది మహాన్యాసంలో పెట్టుకున్న గొప్ప శ్లోకం అన్నమాట. ఎక్కడో పాతాళం నుంచి, ఆ పాతాళ ఆ అంటే చెప్పాగా నిలబడం మీకు, ఆ సమంతాత్ ఫ్రమ్ టు అండని వాడతాం. ఆ పాతాళ నభస్థలంత పాతాళము నుండి ఆకాశంపై వరకు అంతటా వ్యాపించి ఉన్న మహాజ్యోతిర్లింగం, స్ఫటిక లింగం ఇది. దాని మీద శివుడి శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడి కిరణాలు అమృత కిరణాలు, అందుకే సుధాకరుడు. సుధ అంటే అమృతం, కరము అంటే కిరణం. సుధాకరుడు అంటే చంద్రుడి వెన్నెలలో అమృత కిరణములు ఉన్నాయి, అమృతమునే కిరణములుగా వెదదల్లు వాడు. అందుకే వెన్నెలలో విహరిస్తే మనకి శరీరానికి ఆరోగ్యం. ఆ వెన్నెల కిరణాల వల్లే ఓషధులు పెరుగుతాయి. ఆ ఓషధులలో ఒక ఓషధే సోమలత. ఆ సోమరసాన్ని యజ్ఞంలో ఇప్పటికి కూడా పానం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ పూర్వం సోమపానం చేస్తే వాడు సోమయాజి అంటే, ఉట్టినే సోమయాజి అని పేరుటువంటి ఉపయోగం లా, అది నిజమైన సోమరసం అంటే. అందువల్ల సుధాకరుడు ఆయన అమృత కిరణములు వెదదల్లాడు. ఆ కక్కుతున్న అమృత కిరణాలతో ఈయన అభిషేకం చేసుకున్నాడు. అటువంటి ఆ ఈశ్వరుడికి నమస్కారం అనుకుంటూ ఈయన లోపలికి వెళ్ళాడు. మంచినీళ్ళు తాగాడు, స్నానం చేశాడు, శివదర్శనం చేసుకున్నాడు. కొండెక్కితే కొండ మీద వెంకటేశ్వరుడు ఉన్నాడు అనుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం కొండెక్కాక కాళ్ళడకి ఎక్కాలి అక్కడికి. అందుకని గుర్రానికి ఎంతే వదిలేసి ఎక్కుతూ ఉంటే అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు జరిగింది ఓ తమాష. హఠాత్తుగా రాజుగారికి నిద్ర వచ్చేసి చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉంటే ఒక కళ వచ్చింది. అది కళో నిజమో తెలియటం లేదు. ఆ కళలో ఒక కుర్రవాడు ఉన్నాడు, మంచి తెల్లగా ఉన్నాడు. ఇంచు ఇంచుగా 8 ఏళ్ళు ఉంటాయి కొన్నాడికి. ఎంత అందంగా ఉన్నాడు అబ్బాబ్బా, వాడు చూస్తే ముద్దు వచ్చేస్తున్నాడు. ఒక చిన్న గోచి కొట్టు పెట్టుకున్నాడు. మహారాజా నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ సంపద అంతా పోయిందనుకుంటున్నావు, ఈ కొండ మీద ఒక మహాదేవుడు ఉన్నాడు, ఆయనకి వక్షస్థలం మీద అంటే ఈ గుండెకాయ ఉన్న స్థలం మీద ఎడమవైపున మహాలక్ష్మి కొలువై ఉంది. ఆ మహాలక్ష్మి 8 ముద్రలతో ఉంటుంది, అందుకని ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. 8 రకాల బంధములతో ఉంటే అటువంటి తల్లిని వ్యూహలక్ష్మి. వ్యూహము అంటే ఒక విధానము అని. అందుకే పూర్వం యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు వ్యూహం ప్రణాళిక అన్నమాట. ప్రణాళికతో ఉన్న లక్ష్మి ఆవిడ ఒక చెయ్యి ఇలా అభయమిస్తుంది, ఒక చెయ్యి ఇలా కిందకు ఉంటుంది, ఒక చేత్తో పైకెత్తుతుంది, ఒక చేత్తో సంపదలు ఇస్తుంది అన్నమాట. ఒరే నా పాదాలకి చూడరా, నా కాళ్ళ దగ్గరకు వస్తే నీకు నా అభయం ఉంటుంది, సంపద ఉంటుంది అని చెబుతుంది. ఒక చేతిలో లీలా పద్మం ధరిస్తుంది, తామరపూని సరదా కోసం పట్టుకుంది, ఒక దాంట్లో చక్కని అంకుశం పట్టుకుంటుంది. ఆ తల్లి 4 ముద్రలు ఇవి, ఇంకా 2 ముద్రలు కాళ్ళు పద్మాసనం వేసుకుంటుంది. యాస పద్మాసనస్థ, ఇక్కడ 2 అర్థాలు. తామర పువ్వులో కూర్చుంది కాబట్టి పద్మాసనస్థ. స్థ అంటే కూర్చున్నది, ఎక్కడ కూర్చున్నది, పద్మము మీద కూర్చున్నది, పద్మమే ఆసనముగా కూర్చున్నది, తామర పువ్వులో కూర్చుంది. 2వది పద్మాసనం అంటే ఇలా కాలు మీద కాలు వేసుకుంటే ఈ కాలు ఇలాగా, ఈ కాలు మళ్ళీ దీని మీదకి తీసుకొచ్చి ఇలా కూర్చుంటే దాన్ని పద్మాసనం అంటారు అన్నమాట. ఈ పద్మాసనం మీద కూర్చున్నది అటువంటి తల్లి కనుక ఈ 2 ముద్రలని కలిపి ఇందాక 4 చెప్పానుగా చేతులు వెలసి 6 ముద్రలు అక్కడికి. ఇంకా 7వ ముద్ర భ్రూమధ్య ముద్ర. ఈ మధ్యలో బొట్టు పెట్టుకుని ఆ దృష్టితో మానవుల్ని ఎదురుకుండా వచ్చి నిలబడిన వాడిని ముఖాముఖి నిలబడాలి. అందుకే వెంకటేశ్వరుడికి నమస్కారం చేసేటప్పుడు ఈ పార్శ్వం వైపు వెళ్ళాలి. ఆయనకి ఎడమ చెయ్యి ఇది కదా, ఉదాహరణకి మీరు ఎదురుకుండా ఉన్నప్పుడు మీ కుడి వైపు వచ్చేయండి, ఎందుకంటే ఆయన మనకు ఆపోజిట్లో ఉంటాడు కనుక. అప్పుడు ఈ వైపున ఎడమ వైపున ఈ వక్షస్థలం మీద ఉంటుంది వ్యూహలక్ష్మి. సరిగ్గా వ్యూహలక్ష్మికి ఎదురుకుండా నిలబడి నమస్కరిస్తే ఆవిడ 3వ కన్నుతో మనల్ని అనుకరిస్తుంది. అది సంపదలను సర్వ సంపత్ ప్రదాత్రి, సకల సంపదలను ఇస్తుంది అన్నమాట. ఇది శాస్త్ర నియమం. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా వెంకటేశ్వరుడు ఎదురుకుండా ఉన్నప్పుడు అటువైపు ఉన్నవాడి కంటే ఇటువైపు ఉన్నవాడు ఎక్కువ భాగ్యం పొందుతాడు. అటువైపు ఉన్నవాడికి భాగ్యం ఉంది, అది మోక్షం మాత్రమే ఇస్తుంది. ఈవిడ ముందు ఇహం తర్వాత పరమిస్తుంది. భూలోకంలో పుట్టాక ఇహ సంపదల మీద కోరిక లేకుండా ఎవరుంటాడు, కబుర్లు చెబుతాను కానీ ఇన్ని కబుర్లు చెప్పినా మళ్ళీ 7 నుంచి 9 అవగానే ఇవాళ ఏం ప్రసాదం తెచ్చాను అంటున్నావా లేదా. మంచివాడు కనుక ఈ మధ్య చక్కగా ప్రసాదాలు కూడా తెస్తున్నారు. అసలు ఇది రేపు ఎప్పుడు నిత్యాన్నదానం కూడా మొదలవుతుంది. చాలా సుఖం ఏమిటంటేనండి, ఇలా ప్రసాదాలు మీరు కూడా తీసుకొచ్చి అలాగే నిత్యాన్నదానానికి గుడికి మనం ఏదో సాయం చేయాలి. అన్నదానముతో సమానమైన పుణ్యం ఈ సృష్టిలో మరొకట్లేదు. నాన్నదాన సమం పుణ్యం, నా అన్నదాన నాన్నదాన అవుతుంది అన్నమాట. ఒక ఆయన శ్లోకం చదివి నాన్నదానం అని వాడు నాన్న తీసుకెళ్ళి దానం ఇచ్చేసాడు, ఇది ఇవ్వాలి ముసలాంటి పోషించకమని. అంటే నాన్నదానం చేయటువంటి ఇది కాదు, నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం ఈ లోకంలో లేదు. అన్నం బ్రహ్మేది వ్యజానాత్తు, అన్నమే పరబ్రహ్మస్వరూపం. అంచేత వేళకి ఇంత అన్నం పడితే వాడు ఎన్ని కబుర్లైనా చెబుతాడు, అన్నం పడకపోతే ప్రారంభంలో ఇంత ఉత్సాహంగా ఉపన్యాసం చెప్పినవాడు క్రమక్రమం ఇలా 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 అయ్యి చివరికి వచ్చేసరికి స్వస్తి అంటాడు. కాబట్టి అన్నము పరబ్రహ్మ స్వరూపం, ఓపికనిస్తున్నది, అందులోనే సమస్త జీవులు ఉన్నాయి కనుక అన్నదానం చాలా గొప్ప దానం అన్నమాట. దానికి యథాశక్తి అందుకని సాయం చెయ్యి అన్నారు. కాబట్టి అన్నం కావాలి, వస్త్రాలు కావాలి, వాహనాలు కావాలి, అన్నీ కావాలి శరీరానికి. కాబట్టి ముందు ఇహం లేకపోతే పరం సంగతి ఏం ఆలోచిస్తాం ఎవరైనా. ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టరా అంటే అన్ని మానేసి గోవిందానం అంటే వాడు గోవింద అయిపోతాడు. కాబట్టి ముందు ఇహం ఇస్తుందమ్మా, అందుకని వ్యూహలక్ష్మి వేపుకుంటే నిలబడితే ముందు ఐహికం, ఆ తర్వాత పారమార్థికం ఇస్తుంది. ఎక్కడి నుంచి అందరికీ బెంగ అంత ఈ లైన్లోనే నిలబడితే ఆలయం సంగతి ఏమిటని. అంచేది ఇటు నిలబడి తర్వాత అటు పెడుతూ ఉంటాడు, ఒక నమస్కారం చేస్తాడు. పక్కవాడికి కూడా ఛాన్స్ ఇవ్వాలి, నేను అక్కడనే ఆ వ్యూహలక్ష్మి లాక్కు పట్టుకుపోవాలి, పక్కవాడికి అక్కర్లేదంటే కుదరదు. మనం దండం పెట్టుకున్నాక విమానంలోకి ఎక్కేవాడు ముందెక్కాక 2వాడికి సీట్లు అలా చూపించవలసిందే, అలా సీట్లు ఉన్నంత వరకు. కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి. లేకపోతే అది కూడా దోషమే అన్నారు. మొత్తం మీద ఎడమ వైపు నిలబడి నమస్కరిస్తే ఆ మూడవ కన్నుతోటి ఆవిడ మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ మూడవ కన్ను కనపడకుండా బొట్టు రూపంలో ఉన్నది. ఇది ఏడవ ముద్ర. ఇక ఎనిమిదవ ముద్ర ఉన్నది, అదే ఆవిడ యొక్క శాంతస్వరూపము అన్నారు. అది కనపడదు ఆ ముద్ర. ఆవిడ పరమశాంతంగా ఉండి ధనము వల్ల శాంతం ఇస్తుంది. ధనము వల్ల శాంతం ఉండడంలో అంతరార్థం, డబ్బు వస్తే మనకి శాంతం ఉండదు, పీస్ ఉండదు. అలాగే డబ్బు వల్ల ఎన్ని ఇబ్బందులు అంటే, ముందు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, లేదా $1,00,000 ఎవరన్నా ఇస్తే ఎయిర్పోర్ట్లో దిగారు వాడు ఎవరన్నా పట్టుకోకుండా ఎలా జాగ్రత్త చేయాలి, దీన్ని ఎన్ని గొడవ, దీంతో దొంగల నుంచి బాధ, ఇంట్లో వాళ్ళతో బాధ, బయట వాళ్ళతో బాధ, మళ్ళీ దిష్టి కొట్టి వాడికి చెప్పకూడదు రహస్యం. వీడికి ఎంత డబ్బు వచ్చిందంటే పక్కవాడు ఓహే బాబరీ అంత వచ్చిందా వచ్చిందా అంటాడు. ఎక్కడి నుంచి వీడికి మనసు శాంతం ఉండదు. చాలా యాత్రలు ఉన్నాయి డబ్బుతోటి. ఈ మధ్యన ఒక అమ్మ తన తల్లికి విషం పెట్టి చంపేసింది. 2 ఎకరాల పొలం తల్లి తనకి తన అక్కగారికి కలిపి రాస్తుందిట, ఇద్దరు కూతుళ్ళు ఆవిడికి. నేను నిజంగా చెబుతున్నాను, ఉపన్యాసం జరిగింది పెద్దాపురం దగ్గర పిఠాపురంలో. ఓ రోజున ఒక ఆయన వచ్చి ఏడుస్తూ, గురువుగారు ఏం చెప్పనండి అన్నాడు. ఏం చెప్పారు, ఉన్నదే చెప్పాను, మా ఆవిడ చచ్చిపోయిందండి అన్నాడు. ఏమంటే, నాకు 2 ఎకరాల పొలం అండి, ఇద్దరు కూతుళ్ళు, నా చిన్న కూతురు చిరో ఎకరం రాస్తున్నారు, మా అక్క చెల్లెళ్ళకి కోపగించింది మా మీద, మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళి గుళికలు పెట్టి పొలంలో మందులు వేసే గుళికలు పెట్టి చంపేసిందండి అని ఏడ్చాడు పాపం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడ్చాడు, కూతుర్ని తిట్టాం మళ్ళీ ఏడుస్తున్నావు ఏంటంటే, నా కూతురు కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోయిందండి అన్నాడు. ఈ విషయం పెడితే ఆ పాపం ఆత్మహత్య చేసుకుంది డబ్బుతోటి, ఏం ఉపయోగం లేదు. డబ్బు ఎన్ని తంటాలు తెరిచి పెడుతుందో, తాను ధనమిస్తోందిట చూపులతో, ఆ ధనము వల్ల ఇలాంటి నష్టములు రాకుండా కాపాడే శాంత చిన్ముత్రంలో కూడా ఉంటుంది. అది ఎనిమిదవ వ్యూహం. వెరసి 8 ఇంటితో ఉన్న వ్యూహ లక్ష్మి ఈ కొండ మీద వెంకటేశ్వరుని వక్షస్థలం మీద ఉన్నది. ఆ తల్లిని నువ్వు భక్తి శ్రద్ధలతో ప్రార్థించు, నీ కష్టాలు గట్టెక్కుతాయి, నీ రాజ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, కటిక దారిద్ర్యం పోతుంది. అప్పుడు వీడన్నాడు కాల్లోనే, నాకు మంత్రం తెలియదండి, ఎలా పూజించరండి, మంత్రంతో పూజిస్తే కానీ తొందరగా తల్లి అనుగ్రహించదు కదా అన్నాడు. కంగారు పడకయ్యే ఇస్తున్నాను, నేను చెప్పే మంత్రం 3 సార్లు నీచే చెప్పిస్తాను, గురూపదేశ మంత్రం 3 సార్లు అనాలి. అలా అంటే ఆ తర్వాత చేసుకోవచ్చు. ముందుగా మంత్రోపదేశం చేస్తున్నాను విను అన్నాడు. ఎంత చేసి ఆ కుర్రాడు 8 ఏళ్ళు, గురువులకి వయస్సు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి. 90 ఏళ్ళు ఉన్నా సరే వీడు అవతల కుర్రాడు ఎంత పిల్లాడైనా గురువు గురువే, అందుకని గురువు కంటే గొప్ప దైవం లేడు. బానుడయ్యును పూజ్యుండు పండితుండు, ఎంత పిల్లాడైనా పండితుడికి నమస్కారం చేయవలసిందే, మనకెంత వయస్సు ఉందే అని వెర్రలేయకూడదు అని అరిగితే దాన్ని గురుస్థానం అది, అది విద్య. భూలోకంలో యుద్ధ విద్యావృద్ధ వయోవృద్ధ ధర్మవృద్ధులు అని 3 రకాలు ఉంటారు. అందులో విద్యావృద్ధులు విద్యతో గొప్పవాడు కాబట్టి వాడు అందరికంటే పెద్దవాడు. ఆ తర్వాత ఏమన్నారు, ధర్మవృద్ధులు, ధర్మం నిత్యం ఆచరించేవాడు, వాడు పెద్దవాడితో సమానమే. ఆ తర్వాత వయోవృద్ధుడికి నమస్కరించి, ఎంత ఆశ్చర్యం చెప్పారండి మన పెద్దలు వేదంలో. ముందు విద్యావృద్ధుడు, ఆ తర్వాత ధర్మాచరణలో వృద్ధుడు, ఎప్పుడూ ధర్మమునే ఆచరించేవాడు మనకంటే పెద్దవాడి కింద లెక్క. ధర్మం ఆచరించకపోతే ఎన్నేళ్ళు వచ్చినా వాడు గొప్పవాడు కాదు. వయోవృద్ధ, ఆ తర్వాత వయోవృద్ధులు, ఈ ముగ్గురిని గౌరవించు. అలాగని మళ్ళీ ముసల్మానులను గౌరవించకపోతే అది మహాపాపం. అందుకని వారి పిచ్చాడా విద్య లేకపోయింది కదా, ధర్మాచరణము లేదు కదా అని తల్లిదండ్రులను గౌరవించమేమో, వాళ్ళు వయస్సులో కూడా వృద్ధులు కాబట్టి వయస్సుని గౌరవించు. ఈ ముగ్గురిని గౌరవిస్తే నీకు అదే ఆనందం ఇస్తుంది అంటోంది ఋగ్వేదం. కాబట్టి ఆ బాలుడికి నమస్కరించాడు. ఇప్పుడు ఆయన గురువై మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రమే ఇవాళ మీకు ఇవ్వడానికి శుక్రవారం భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మనం అనుకున్నది కాదు. అలా కార్యక్రమాలు వాటి అంతటవే వెళ్ళిపోతున్నాయి. లేకపోతే ఎవరైనా ఊహించారా నేను ఇన్ని రోజులు ఎక్కుంటానని, నాకు తెలియదు మీకు తెలియదు. కానీ ఇవాళ వ్యూహలక్ష్మి వైభవం పెట్టేశారు, తెలియకుండానే ఉపన్యాసం పెట్టారు. మీరు కూడా వచ్చారు. అనన్నందరూ కూడా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చెప్తాను వాడు 3 సార్లు. కొంతమందికి రాసి ఇచ్చాను, వాళ్ళ దగ్గర రాసుకోండి. నా రైటింగ్ చూస్తారు కాబట్టి, వేణు దగ్గర ఉంది, ఇంకొకటి ఎవరి దగ్గర ఉంది. ఓం శ్రీ ఓం నమః. పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై. హా కింద నావుతుంది నిజానికి, కానీ పలికేటప్పుడు మంత్రంలో ఆ నా కింద హాలాగా ఒక విచిత్రంగా వందిజాయై నమః వహిరిజాయై అనే శబ్దాన్ని వందిజాయై పలకనమాట ఒక మంత్రంలో అది నియమం. మళ్ళీ ఇంకో రెండోసారి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వందిజాయై నమః. ఇది వ్యూహలక్ష్మి మంత్రం నాయన. ఈ మంత్రాన్ని నిత్యం చేసుకోవచ్చు. ఆదౌ పూజ్యో గణాధిపః, ముందెప్పుడూ గణపతిని స్మరించాలి. కాబట్టి గణపతిని ఓం శ్రీ మహాగణాధిపతయ నమః అని స్మరించి ఆ తదనంతరం మంత్రం ఇచ్చిన గురువుని శ్రీ గురుభ్యో నమః, గురవే నమః అంటే చాలు. కానీ గురువు గారి బతికే ఏకవచనంలో పలకడం ఇష్టం లేక పెద్దలు గురుభ్యో నమః గురువులకు అని బహువచనంలో వాడారన్నమాట. అలాగా ఆయనకి నమస్కరించి ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో జపించవచ్చు. దీక్షతో జపిస్తే తొందరగా అవుతుంది కనుక దానికి ఇంకొక మార్గం చెప్పారు. నదీ తీరము, దేవాలయము, లేదా ఇంట్లో ఉన్న పూజామందిరము, ఏకాంత ప్రదేశము, ఇటువంటి చోట జపం చేస్తే తొందరగా సిద్ధి అవుతుంది. నాలుగు రోడ్ల కూడలిలోను, పాముల పుట్ట దగ్గర, జనం ఎక్కువగా కబుర్లు చెప్పుకునే చోట ఈ మంత్ర జపం సిద్ధి కోసం చేయకూడదు. లోపల లోపల మామూలుగా చేసుకోవచ్చు, కోరికలుంటే చేయటం వద్దు అన్నాడు. నిజంగా కూడా ఇప్పుడు జంక్షన్స్లో కూర్చొని జపం చేస్తే మన మనస్సు ఏం నిలకడగా ఉంటుంది? ఓం శ్రీ ఓం నమః అంటే ఏం కావాలి నమః అని వస్తుంది రోడ్ల నుంచి కవుకుని, అప్పుడు మంత్రసిద్ధి అవ్వదు, అప్పుడు వేరే ఇబ్బంది వస్తుంది. అందుకని అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే ఏకాంత స్థలం, పూజామందిరం, ఇల్లు. ఆ తర్వాత గుళ్ళల్లో చాలా మంచిది. అంటే ఇలాంటి ఆలయాల్లో వెంకటేశ్వరుడి సన్నిధానంలో మరి వక్షస్థలం మీద ఉందిగా తల్లి, అలా ఎక్కడో కూర్చో ఏకాంతంగా కూర్చొని చేసేయమన్నారు. తీర్థములు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అటువంటి యాత్రాస్థలాలలో, నదీతర తీరాలలో కూడా కాస్తంత ఏకాంతం ఉన్న చోట చేసుకో. ఇంకా అన్నిటికంటే గొప్ప రహస్యం ఉంది. ఏడు కొండల మీదకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ముందు వరాహస్వామి దర్శనమయ్యాక ఆ తర్వాత శ్రీనివాసుడి దర్శనం చేసుకుని ఈ పుష్కరిణిలో ఎక్కడో ఒక చోట మెట్టు మీద కూర్చో, అక్కడ జనమన్నా పర్వాలేదు. పుష్కరిణి మెట్లు చాలా గొప్పవి, దాన్ని శ్రీనివాస గోవింద రేపు ఉంది కదా, అందుకని పుష్కరిణి మహిమ రేపు చెబుతాను. అక్కడ పుష్కరిణి కొన్ని కోట్ల తీర్థాల సమాహారం అది. ఆ మెట్టు మీద కూర్చుని దీన్ని రోజుకు 1000 సార్లు చొప్పున 3 రోజులు జపిస్తే ఇంకా జీవితంలో ఈ కష్టంలోంచి బయటపడలేమనుకున్నవాడు కూడా అందులోంచి బయటపడిపోతాడు, అంత ఐశ్వర్యం పొందుతాడు. నేను చూశాను రియల్ ఎస్టేట్లో పడి సర్వనాశనం అయిపోయిన ఒక శిష్యుడు, ఒక రెడ్డి గారు, ఈ మంత్రం నేను చెప్పగానే పరుగు పరుగులు తిరుగు తిరిగిపోయి కొండెక్కేసి అక్కడ కూర్చొని చేసాడు. టక్కన బాగుపడిపోయాడు, బ్రహ్మానంద భరితుడైపోయాడు. అంటే నమ్మకంతో చేసేవాడికి అంత తొందరగా ఫలిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ప్రత్యేకంగా పరిగెత్తి వెళ్ళలేకపోయినా ఆ పుష్కరిణి మెట్ల మీద కూర్చుని చేస్తే తొందరగా సిద్ధిస్తుంది స్నానానంతరం. ఈ మంత్రాన్ని శంఖణ మహారాజా కొండ మీదకి వెళ్ళి గురుధ్యానం చేసి వరాహస్వామి దర్శనం చేయకుండా స్వామి దర్శనం చేయకూడదు గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ తర్వాత శ్రీనివాసుని కూడా చేసుకుని దర్శనం చేసుకుని నువ్వు చెయ్యి, నీకు 3 రోజులతో సిద్ధి అవుతుంది, నీ సంపద నీ రాజ్యం నీకు వస్తుంది అన్నాడు ఆ కుర్రవాడు. గురువుగారు కొండ మీదకి నడిచి పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా తిని వెళ్ళొచ్చా, తినకుండా ఉపవాసంతో వెళ్ళాలా అన్నాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వాడు. శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం, ధర్మము సాధించడానికి అన్నిటికీ ముందు శరీరం ఉండాలి. అసలు శరీరమే లేకపోతే నువ్వేం ధర్మం చేస్తావు? నీ శరీరము సహకరించినంత వరకే ఉపవాసం అంటే ఏడు గంటలకి గుళ్ళోకి వచ్చి 12 దాకా కూర్చునేటప్పుడు తినకుండా వస్తే గ్యాస్ ట్రబుల్ పట్టుకుని నువ్వే నాశనం అయిపోయే స్థితి వస్తే తినకుండా ఎందుకు ఉండాలి? అందుకని పొద్దుటే ఏం చెప్పాడంటే, లేచి లేవగానే స్నానం చేసి ఏదో 2 కేజీలు పులిహోర చేసుకుని తినేసి వచ్చే శుభ్రం కూర్చొని గొడవ ఉండదు అన్నమాట. అసలు వైష్ణవ సంప్రదాయంలో మీరు చూసారో లేదో, బాలభోగం అని పొద్దుటే 6 గంటలకల్లా ఇంత దద్దోజనం పెట్టి శుభ్రంగా తిని మనకు కూడా వాళ్ళంత తిని మనకి ఎంత పెట్టి ఆ తర్వాత జపం చేసుకోండి అంటారు. అదో సుఖం, దానివల్ల లాభం అన్నమాట. ఎంతో కొంత తినకుండా చెయ్యొద్దు అన్నాడు. ఎందుకని? నీ శరీరం నిలబడదు కనుక. నోపవాసంతు కర్తవ్యం. పద్మపురాణములో భాగవత మహిమలో అసలు భాగవత సప్తాహంలో కూడా నోపవాసంతు కర్తవ్యం భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం. పురాణం వినడానికి వస్తున్నారు లేదా పూజ చెయ్యాలి, ఆ చేస్తున్నప్పుడు మీ మనస్సు నిలకడగా ఉండనప్పుడు అబ్బా నీరసం వచ్చేస్తుందిరా బాబోయ్ ఉపవాసం ఉండలేకపోతున్నావు అని ఏడుస్తూ ఉపవాసం ఉండడం ఎందుకు చెప్పండి? అసలు అంతకంటే హాయిగా భోజనంతు వరం మంజే శుభ్రంగా భోజనం చేసి కూర్చో. అంటే మరీ ఎక్కువ తింటే ఏమిటంటే నిద్ర వస్తుంది కనుక. ఒకసారి ఉపన్యాసం వింటూ ఒక ఆవిడరా తల ఊపేది, అందరిలోకి ఎక్కువ ఊపేది. ఏం భక్తురాలు నా ఉపన్యాసం తన్మయత్వంతో వింటుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చే ముందు డబ్బులు ఇడ్లీ నేతిలో ముందు తిందిరండి వేరుశనగ కూడా చట్నీతో. ఆ చిన్మయత్వంతో తలూపుతుంది ఆవిడ. అంటే తలూపుతున్న వాళ్ళందరూ భక్తులు అనుకుంటే ప్రమాదం, వాళ్ళకి ఏ తన్మయత్వం ఉందో తెలియదు మనకి. అంత ఎక్కువ తినకూడదు, అలాగని అసలు తినకుండానూ ఉండకూడదు. శుభ్రంగా ఏదో ఒకటి తిని మాత్రమే చెయ్యొచ్చు. కాబట్టి నువ్వు ఏదో ఒక ఆహారము సేకరించి చెయ్యి. ఈ మాట నేనన్నది కాదు, వెంకటాచల మహాత్మ్యంలో ఇప్పుడు చెప్పేవాళ్ళు. వెంకటాచల మహాత్మ్యంలో శ్రీనివాసుడిని ప్రత్యక్షంగా పూజిస్తున్నారు మీరు. ఆయన చరిత్ర వెంకటాచల మహాత్మ్యం అపూర్వ కావ్యం అన్నమాట, అద్భుతమైన కావ్యం. స్కాంద పురాణంలో ఉంటుంది, చక్కని గ్రంథం. దాన్ని నేను తేట తెలుగులోకి అందరికీ అర్థమయ్యేటట్టు అనువాదం చేస్తున్నాను. ఈ మధ్యన సీరియల్గా ఓ పత్రికలో వస్తుంది దర్శనం అని, అది కూడా వెబ్సైట్లో పెట్టానని చెప్పాడు ఆయన. మరి చూద్దాం ఒకసారి కనుక్కుందాం. ఎందుకు చెప్తున్నానంటే అందులో చెప్పాడు ఆ కుర్రాడు ఆ గురువు అలాగే అని ఆ గురువు గారి పాదాలకు నమస్కరించాడు. ఎప్పుడు కూడా గురువులకు ఇలా నమస్కారం చేయాలని ఒక శాస్త్ర మంత్రం అయ్యాడు. అందుకని నమస్కరిస్తే ఈయనకి ఎదురుగుండా కూడా కనపడలేదు, చూస్తే ఈయన మెరుపుగానే ఉన్నాడు. నేను నిద్దట్లో కల కన్నానా, ఇది నిజమా? కల అయితే ఈ కనిపిస్తున్నవాడు మాయమయ్యాడు, నేను మెలుపుగానే కనపడుతున్నాను, గుర్రం కూడా కింద కనపడుతోంది, ఇది కల కాదు. కలలాగా భ్రమ కలిగించాడు ఆయన ప్రత్యక్షమే. ఈ కొండ మీద సిద్ధపురుషులుంటారని, భగవంతుడు శ్రీనివాసుడు బాలుడి రూపంలో తరచుగా దర్శనమిస్తాడని విన్నాను. ఇవాళ నిజమయ్యింది, భగవంతుడే దేవుడే ఈ మనిషి రూపంలో గురువై ఉపదేశించాడు. సమయానికి గురువు రూపంలో వచ్చేస్తట భగవంతుడు. దైవం మానుష రూపేణ అని నమస్కారం చేసుకుని ఓపిక తెచ్చుకుని కొండెక్కేశాడు. కొన్ని ఫలాలు తిన్నాడు, స్నానం చేశాడు, స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ పుష్కరిణీ తీరంలో మెట్ల మీద కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేశాడు. ఆయన 1000 చేస్తే చాలంటే ఈయన 10,000 జపం చేసేవాడు. తెచ్చేత ఆయన వేరే పని లేదు కనుక హాయిగా కూర్చుని జపం చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే సమయం దొరికినప్పుడు 1000 చేయమన్నారని 1000తో అపక్కల, ఎంత వీలుంటే చేయమన్నారు. సమయం లేనప్పుడు అంటే మనం తగ్గించుకుంటాం హాయిగా. ఇప్పుడు అర్చకులు ఉంటారు, అర్చకులకు వేరే పని ఉంటుంది అక్కడ పూజ తప్ప. అప్పుడు వాడు కూడా మిగతా వాళ్ళలే మొక్కుబడ్డాక అష్టోత్తరోసారి చేసాం వెళ్ళిపోదాం అంటే ఎలాగా? ఎవరికి ఏది పనో ఆ పనిని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని చేస్తాను అన్నమాట. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ మధ్యన ఒక గుళ్ళో పోదారి గారు దారిద్ర్యం పొంది నా దగ్గరికి వచ్చాడు. ఏమంటే రోజు పూజిస్తున్నాను ఎందుకు దరిద్రం వస్తుందంటే ఆయన పూజా విధానం తెలుసుకున్నాను. ఆ నైవేద్యం పెట్టాక మళ్ళీ గుళ్ళోకి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని ఆయన కూడా మళ్ళీ ఆడది ఆధారం అని చూస్తున్నాడు. ఇంకేమవుతుంది నీకు? చివరికి ఆడదే ఆధారం అవుతుంది నీకు. ఈయన రాడు ఆధారంగా. మొక్కుబడిగా కాకుండా భక్తితో చెయ్యాలి ఏం చేసినా సరే. మన వృత్తిది ఎంత అదృష్టం అండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సేవ చేసే భాగ్యం కలిగిందనుకుని పూజిస్తే దానివల్ల అప్పుడు మనకి పాపాలన్నీ తొలగిపోతాయి. కానీ సహజంగా ఎక్కడే పెద్ద గొడవ వస్తుంది అన్నమాట. ఉద్యోగం అదయ్యేసరికి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాడేమో అలాగే చూస్తూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికి వెళితే ఈ రూపం కనబడదని రోజు అక్కడ కూర్చున్న వాడికి లోకు చూడడు. అసలు ఆయన ఏ చూడే చూడడు, హారత ఆయన అతుకోడు, ప్రసాదం ఆయన తినడు. దాంతో దారిద్ర్యం వస్తోంది. అందుకని అర్చకులుగా ఉన్నవాడు చాలామంది కలియుగంలో ఇబ్బంది పడ్డానికి గల కారణం ఆ మహాశక్తిని నిర్లక్ష్యం చెయ్యడం.
అతి పరిచయాద అవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్ల పురంధ్రీ చందన తరుకాష్టమిందనీపురితే.
అతి పరిచయం వల్ల చులకన అవుతాం, రోజు అక్కడే కూర్చోటం వల్ల దేవుడి మీద చులకంతనం, ఆహావాడు నావాడే అనుకుంటాడు బాబు. ఎవరైనా అంతే, నేను కూడా రోజు వచ్చి మీ ఇంట్లో ఉండడం మొదలెడితే కొద్ది రోజులు పైకి ఆ పద్మాకర్ మొదట్లో గురువు గారు, తర్వాత మిస్టర్ పద్మాకర్, ఆ తర్వాత ఎరా పద్మాకర్ అని కూడా అనొచ్చు. ఆ తర్వాత బుధం మీద చేసి కాస్త కన్సల్ట్ అవ్వచ్చు కదా అనొచ్చు. ఏవో మంచిది, ఎక్కువ కాలం ఎక్కడ ఉండకూడదు అన్నారు. అందుకని అతి పరిచయం వల్ల ఎంత గొప్పవాడికైనా విలువ క్రమంగా తగ్గుతుంది. సంతత గమనాత్ రోజు వెళ్ళడం వల్ల, రోజు మనం ఒక ఇంటికి వెళ్ళగా వెళ్ళగా వాడి మీద ఆదరం తగ్గిపోతుంది. ఎప్పుడు వెళుతున్నాం కనుక దానికి ఉదాహరణ చెప్పారు, మలయ పర్వతం మీద అన్ని గంధం చెట్లే ఉంటాయి, అక్కడ అన్ని కూడా చందన వృక్షాలు. ఇప్పుడు మలేషియా అంటున్నాం, దాని పూర్వం మలయ పర్వతం అనేవారు. ఎన్ని గంధ చెట్లు అంటే ఇప్పటికి కూడా ఈ గంధపు చెట్లని పూర్వం కోయవాళ్ళు కొట్టి నరికి పొయ్యిలో పెట్టి వంట చేసుకునేవారు. గంధం చెట్టు ఎంత విలువైంది అని బయటకు వస్తే వాళ్ళకి తెలియదు ఆ విలువ. అందుకని గంధం చెట్టు తీసుకెళ్ళి ఏసేవారు పొయ్యిలో పెట్టి ఇంధని పురితే ఇంధనం కింద వాడుకునేవారు. నారింజకాయ తోట ఎక్కడ చూసినా ఇక్కడే, ఊ నారింజ 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 ఎక్కువైపోయి కుళ్ళిపోయి చివరికి వాడు ఏం చేస్తున్నారు, డస్ట్బిన్లో పోస్తున్నారు. ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళి ఏం చేయాలో, ఎవడో తినడం తాగడం, ఎక్కువైపోతే ఎవడం అంతే కదా, ఏమీ చేయలేము. నాకు పట్టుకొచ్చేంత వయసు ఇచ్చారు వాడు ఏం చేసుకుంటాను నేను. అందరూ వెళ్ళి తీసుకెళ్ళి తలకు పంచే ఇస్తే ఈ పంచిని ఎయిర్ ఇండియాలో పోసుకోవడానికి మళ్ళీ నాకు ఇంకో పార్టీ నాలుగు లేదు కానీ ఇక్కడే వాళ్ళేస్తారు. ఎవడో వాడికి వాడికి పోరా ఇచ్చేవాడు పచ్చి బదులో పాతి డాలర్ వచ్చిగా అంటే అనుకోడు. కాబట్టి మొత్తం మీద చెప్పొచ్చింది అయ్యా నరసింహరావు గారు, మీరు ఇచ్చిన మంచిగా కట్టుకుంటారు. చెప్పొచ్చింది ఏంటంటే ఎక్కువ అయిపోతే చివరికి ఏం చేయాలో తెలియని స్థితి వస్తుంది అనమాట. అందుకని అది పరిచయాలవజ్ఞ ఎంత బాగా చెప్పాడండి. ఎక్కువైతే ఏదైనా ప్రమాదము. దేవుణ్ణి కూడా చివరికి మనం ఆయన దగ్గరగా ఉండడం వల్ల పూజించక ఆహారం తెమ్మక ఇబ్బంది పెడుతున్నాం. అదే దూరం నుంచి వస్తే ఎంత క్యూలో నిలబడిన వాడు రెండు క్షణాలు చూసేలో గింటేస్తారు బయటికి. ఆ రెండు క్షణాల్లో మన పరిస్థితి ఏమిటి, దేవుడి దగ్గర దాకా కానీ అలా కౌతులు కళ్ళు వస్తాడు వీడు, కళ్ళు పోయి కానీ కళ్ళు తెచ్చేలో వీడు గింటేస్తారు. ఓ చోట ఒక ఆవిడ నాకు తగిలింది ఒకప్పుడు, ఆవిడ హిడింబలో ఉంది ఇంకా పోయి, ఆవిడ సెక్యూరిటీ లోపల ఆ మెడబొట్టు గట్టితే ఇక్కడితో అక్కడ పడ్డాను. ఆ ఏమి జన్మమ్మ, అందుకే తాటక పూతన హిడింబ అంటే ఏమిటో అనుకున్నాను. ఆవిడ అలా తోసింది, ఎక్కడ పడ్డానో తెలియదు. మనం ఒక క్షణకాలం అక్కడికి వెళ్ళి చూసేలో తన్మయత్వంతో కళ్ళు పోస్తాం, కళ్ళు పూసేలోపు బయటపెడతాం, కళ్ళు వేలు దొంగతాయి. అప్పుడు నేను రాసిన పద్యం, కళ్ళు మూసుకుని కూడా నిన్నే చూస్తున్నాను, కళ్ళు తెరిచి నిన్నే చూస్తున్నాను, అసలు నిన్ను చూడంది ఎప్పుడు, చూస్తే మాత్రం నువ్వు ఎప్పుడు గుర్తుంటావా. ఆ రూపాన్ని మీరు బయటకు వచ్చి ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకోండి, ఆ రూపం అండి యథాతథంగా మనకు అసలు గుర్తుకు రానే రాదు. అది భగవంతుడి గొప్పతనం. కళ్ళు మూసినా తెరిచినా ఆ రూపం కనపడాలి. దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పూజించాలి. అలా పూజిస్తే దారిద్ర్యం రాదు అని చెప్పారన్నమాట. అందువల్ల మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎక్కువ సమయం దొరికే కొద్దీ ఎక్కువ జపం చెయ్యాలి. 10,000 జపం చేశాడు ఆయన, అక్కడే పడుకున్నాడు. 3 రోజులు గడిచింది. 4వ రోజు ఉదయం ఆకాశవాణి రూపంలో పరమాత్ముడు పలికాడు, నువ్వు ఇక కిందకి దిగి వెళ్ళవచ్చు, నీకు శుభం జరుగుతోంది అన్నాడు. ఇంత పూర్వం ఈ రాజుగారికి నా రాజ్యం కావాలి, సంపద కావాలి అనే కోరిక ఉన్నది. కానీ ఇప్పుడు ఆ స్వామి పలికాక ఈ ప్రాంతం వదిలి వెళ్ళకు తిరగటం లేదు, ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తోంది, నీలో కలిపేసుకో అన్నట. నాయన అది కుదరదు, ప్రారంభావస్థలో నీకు సంపదల మీద రాజ్యం మీద కోరిక ఉంది. ఆ కోరిక ఉన్నవాడికి మధ్యలో ఒకవేళ కోరిక పోయినా ముందు సంకల్పంలో ఏముంది కోరిక కదా, అది అనుభవించకుండా ఇక్కడికి రాలేదు. అదనమాట మనకు వచ్చిన ఇబ్బంది. నాకు హఠాత్తుగా మోక్షం కావాలన్నా నీవు ప్రారంభంలో మోక్షం కోరుకోలేదుగా, నాకు అమెరికాకి వీసా రావాలి, అక్కడ ఉద్యోగం రావాలి, అక్కడ గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్షిప్ రావాలని కోరుకుని వచ్చావు. ఇక్కడికి వచ్చాక నాకు ఇవేమొద్దు మోక్షం కావాలన్నా ఆ పాత కోరిక తీరేదాకా మోక్షం ఇవ్వడం. అందుకని ముందు ఈ కోరిక తీరాలి, నువ్వు కిందకి దిగు, నీ రాజ్యాన్ని మళ్ళీ పరిపాలిస్తావు, అయ్యాక అప్పుడు నీకు మోక్షం ఇస్తాను అన్నాడు ఆయన. ఈయన కిందకి దిగి వస్తే గుర్రం యథాతథంగా ఉంది. ఆ గుర్రమెక్కి వెళ్ళాడు. దారిలో మంత్రులు వచ్చి, మహారాజా పొరపాటు చేసి శత్రువులతో కుమ్మక్కయ్యాం, ఆ శత్రువులందరినీ మేమే మళ్ళీ తోలేశాం, మీ రాజ్యం మీ కోశాగారం మీ భ
భార్యలు పిల్లలు అందరినీ క్షేమంగా అట్టే పెట్టాం, మీరు వచ్చి మమ్మల్నే పరిపాలించండి అన్నారట. ఆయనకి తెలుసుగా ముందే పరమాత్మ సంకల్పం ఇది, అందుకని హాయిగా ఇంటికి వెళ్ళాడు. వ్యూహలక్ష్మి మహిమ ఈ వెంకటాచల మహాత్మంలో రెండు అపూర్వ కథల్లో ఉంది. అందులో ఇది ఒక మొదటి కథ అన్నమాట. ఎవరికైనా ఈ కష్టంలోంచి బయట పడలేమనిపించినప్పుడు, ముఖ్యంగా దారిద్ర్యం బాగా పట్టి పీడిస్తున్నప్పుడు, ఓ అప్పులు పారైపోతున్నప్పుడు, ఈ అప్పుల్లోంచి బయటికి రాలేమనుకున్నప్పుడు ఈ వ్యూహలక్ష్మి మంత్రం ఇంకా బాగా పనిచేస్తుంది. అశాంతిగా ఉన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం గొప్ప లక్ష్మి అండి, తెల్లారితే చచ్చిపోతాం అన్నంత అనారోగ్యంతో ఉన్నవాడు కూడా బాగుపడ్డం నేను చూశాను. దీనివల్ల అనారోగ్యం పాలైనవాడు నిరంతరం చేసుకోవచ్చు అంటారు. ఆరోగ్యం గొప్ప లక్ష్మి కనుక దానికి స్వాస్థ్య లక్ష్మి అని పేరు. అటువంటి వాడు దీన్ని మరీ బాగా చేసుకోవచ్చు. ఎంత కరుణాస్వరూపినంటే, ఇంత దానం చేస్తే వ్యూహలక్ష్మి ఏదో పొరపాటున ఒక అన్నం వెతుకు దానం చేసావు, లేదా ఒక ఫలం ఇచ్చావు, ఏమీ లేకపోతే జలం ఇచ్చావు, ఏదో ఒకటి ఇస్తే దానికి కొన్ని వేల రెట్లు తిరిగి ఇస్తుంది వ్యూహలక్ష్మి అంటారు. అపార కరుణాస్వరూపి.